కనిపిస్తా ఉంది. ఎందుకు కనిపిస్తా ఉంది? మనం జీవభావన ఉన్నాం కాబట్టి ఈ సృష్టి కనిపిస్తా ఉంది. మనం నిజంగా ఆత్మానుభూతిని పొంది ఆత్మగా కనుకున్నామంటే ఈ సృష్టి మన దృష్టిలో లేని అవుతుంది. కనిపిస్తుందా కనిపించదా అంటే అది ఉంటుంది, ఈ కళ్ళ కనిపిస్తుంది, కానీ మన జ్ఞాన నేత్రానికి మాత్రం కనిపిస్తుంది. ఎప్పుడు? ఆత్మానుభూతిని కనుక పొందితే. అంటే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నది కాబట్టి దీనికి కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ సృష్టికి కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కారణం ఒకటి కాదు, రెండు కారణాలు ఉన్నాయి. ఈ సృష్టి రావటానికి ఒక కారణం కాదు, రెండు కారణాలు ఉన్నాయి. ఏమిటంటే ఉపాదాన కారణం, నిమిత్త కారణం అన్నారు. ఉపాదాన కారణం అంటే దేంతో తయారైందో ఈ సృష్టి, ఆ ముడిసరుకు, దాన్ని ఉపాదాన కారణం అన్నారు. నిమిత్త కారణం అంటే ఎవరు తయారు చేశారో దీన్ని, ఆ తయారు చేసినటువంటి వాడు తెలివితో జ్ఞానంతో చేశాడు కదా, అదిగో వాడిని నిమిత్త కారణం అని అంటారు. ఇప్పుడు కుండనైనా తయారు చేయాలనుకోండి, కుండను తయారు చేయాలంటే కుమ్మరి ఉండాలి. ఆ కుమ్మరికి కుండను తయారు చేసేటువంటి నైపుణ్యం ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి, నైపుణ్యం ఉండాలి. వాటి వేదాంత పరిభాషలో ఆ కుమ్మరిని ఏమంటారంటే నిమిత్త కారణం అంటారు. అయితే ఒట్టి కుమ్మరి కనుకుంటే కుండ తయారవుద్దా? కాదు. మరి ఇంకేం కావాలి? వాడి దగ్గర ఉంది చక్రం, ఉంది సాయ, చక్రం ఉంది, అన్ని ఉన్నాయి. వాడు అన్నాడు వాడికి బాగా తెలివింది, అన్ని ఉన్నాయి, కానీ కుండ తయారవుద్దా? కాదు. ఏం కావాలా? మట్టి కావాలి. మట్టి ఉంటేనే కుండ తయారవుద్ది. ఆ మట్టిని కుండగా మారుస్తాడు. కాబట్టి ఆ మట్టి అనేటువంటిది ఏమో ఉపాదాన కారణం. మట్టి ఉపాదాన కారణం, కుమ్మరి నిమిత్త కారణం. మరైతే ఇప్పుడు ఇట్లా రెండు కారణాలు ఉన్నాయి కదా ఒక కుండ తయారు కావటానికి, మరి ఈ సృష్టి తయారు కావటానికి, ఈ సృష్టి అనేటువంటిది రావటానికి ఏం కావాలి అంటే ఈ సృష్టికి కూడా ఎవరో ఒక కర్త ఉండాలి. కుండను తయారు చేయడానికి ఒక కుమ్మరి అనేటువంటి కర్త ఉన్నట్టుగా ఈ సృష్టిని తయారు చేయడానికి కూడా ఎవరో ఒక కర్త ఉండి ఉండాలి తప్పకుండా. ఎవరా కర్త? అతడే పరమాత్మ. కాబట్టి పరమాత్మ వల్ల ఈ సృష్టి వచ్చింది, పరమాత్మే ఈ సృష్టిని చేసినటువంటి వాడు. మరి పరమాత్మ ఈ సృష్టిని చేశాడంటే ఈ సృష్టికి నిమిత్త కారణం పరమాత్మ. సరే, నిమిత్త కారణం అయిపోయింది. మరి కుండకి మట్టి ఉపాదాన కారణం కదూ, మరి ఈ సృష్టి మొత్తం దేంతో తయారు చేశాడండి? ఏ వస్తువుతో తయారు చేశాడు? ఆయన కూడా మట్టి కాని, నీరు కాని, మరి అగ్ని కాని, ఇట్లాంటి ఏమి ఏమైనా పెట్టుకొని తయారు చేశాడా అని మనకి సందేహం వస్తుంది. కాబట్టి ఈ ఈ కారణం ఏమిటి, ఈ ముడిసరుకు ఏమిటి అనేటువంటి ఆలోచన కనుక వచ్చినట్లయితే ఈ సృష్టికి ముందు ఈ ముడిసరుకు అనేటువంటిది, ఈ ఉపాదాన కారణం అనేటువంటిది, అంటే ఈ సృష్టిని తయారు చేయడానికి ఏదో ఒకటి ఉండి ఉండాలి, ఉంటేనైనా తయారయ్యేది. అయితే పరమాత్మ కన్నా ముందే ఒక వస్తువు ఉంది అని చెబితే అది తప్పు. ఎందుకని? పరమాత్మ కన్నా అన్యముగా రెండవదేది లేదు. ఇలా చెప్తున్నాక ఏకమేవా అద్వయం బ్రహ్మదేవ నానాస్తికిచ్చిన పరమాత్మ కంటే వేరుగా ఇక రెండవదేది లేదు. వాళ్ళు చెప్పడం కాదు, మనం కూడా ఆలోచించవచ్చు. పరమాత్మ కన్నా వేరుగా రెండవది కనుకుంటే అప్పుడు పరమాత్మ పరిమితుడు అవుతాడు కదా, ఆయన సర్వవ్యాపకుడు ఎట్టవుతాడు? ఇంకోటి ఉందిగా వస్తువు అక్కడ, అది కనుక ఇంకోటి కనుకుంటే పరమాత్మ ఇక్కడ ఉంటాడు, అది అక్కడ ఉంటుంది, అప్పుడు అది ఉంది ఇది ఉంది అంటే అది పరిమితమైందే, ఈ పరమాత్మ పరిమితమైంది, పరిమితమైనవి నశించిపోతాయి, నశించిపోతే పరమాత్మ అంటానికి వీల్లేదు. అందువల్ల ఇంకొక వస్తువు ఉంది అంటానికి వీల్లేదు. మరి ఏ వస్తువు లేకపోతే సృష్టి ఎట్ట తయారైందండి? ఎట్ట తయారైందంటే ఆ పరమాత్మే ముడిసరుకు కూడా, అంటే ఆయనే ముడిసరుకు, అంటే ఆయనే ఉపాదాన కారణం, ఆయనే నిమిత్త కారణం. అందుకని ఏమంటారంటే సృష్టికి పరమాత్మని ఉభయ కారణం అంటారు. ఉభయ కారణం అంటే రెండు కారణాలు కూడా పరమాత్మే అని. అంటే ముడిసరుకు పరమాత్మ నుండే వచ్చింది, తయారైంది పరమాత్మ యొక్క తెలివితో జ్ఞానంతో మాత్రమే. అందువల్ల ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేయడానికి పరమాత్మ ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి తయారు చేయాల. ఏదో ఒక వస్తువు కనుక ఉంటే పరమాత్మ పరిమితుడు అవుతాడు. అందుకని ఏ వస్తువు ఉండటానికి వీల్లేదు, ఏమీ లేకపోతే దేనితో తయారు చేశాడు అంటే తరలో నుండే ఏదో వచ్చింది తయారు చేశాడు. కాబట్టి ఉభయ కారణం పరమాత్మ అన్న, ఉపాదాన కారణం నిమిత్త కారణం రెండు కూడా పరమాత్మే. మిగిలిన వస్తువులకు ఉన్నట్టు ఈ ఉపాదాన కారణం నిమిత్త కారణం అనే రెండు కారణాలు లేకుండా ఈ సృష్టికి పరమాత్మ ఒక్కటే రెండు కాబట్టి, నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలంటే కాస్త జటిలంగానే ఉంటుంది. అందుకే చక్కని ఉపమానం ఇస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయం ఒక్కటి చూడండి జాగ్రత్తగా, పరమాత్మ ఈ సృష్టికి ఉభయ కారణం అంటే ఈ సృష్టిని తయారు చేసింది పరమాత్మే, తయారైంది పరమాత్మతోటి, పరమాత్మ కంటే అన్యముగా రెండవది అది లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి దీన్ని మనం అర్థం చేసుకోవడానికే ఊర్ణనాభి ఉదాహరణ. ఊర్ణనాభి అంటే సాలెపురుగు, సాలెపురుగు ఆ సాలె గూడును నిర్మించుకుంటుంది, అదే నిర్మిస్తున్నది కాబట్టి ఆ గూడుకి నిమిత్త కారణం ఎవరు? ఆ సాలెపురుగు. అంటే సాలె గూటికి నిమిత్త కారణం అంటే గూటిని తయారు చేసినటువంటిది ఎవరు? ఎవరి తెలివితో తయారు చేశారు? సాలెపురుగే తన యొక్క తెలివితో తయారు చేసింది కనుక అది నిమిత్త కారణం. సరే, మరి దేంతో నిర్మిస్తున్నది? మరి ఏ వస్తువుతో నిర్మిస్తున్నది? ఎక్కడి నుంచి ఏమైనా పుల్లల గిల్లలు పట్టుకొచ్చి ఎవరు తయారు చేస్తుందా? లేదు. తన నోటిలో ఉన్నటువంటి చొంగ, తన నోట్లో నుంచి వచ్చేటువంటి సిక్రిషన్ ఏదైతే ఉందో దాన్ని దారాలు దారాలుగా తీసి ఆ దారాలతోటి అందమైనటువంటి గూడిని అల్లుతుంది. అంటే ఇప్పుడు ముడి సరికి ఏంటి అనమాట, అది కూడా సాలెపురుగే. ఎందుకంటే దాంట్లో నుంచే వస్తుంది కదా, కాబట్టి ముడి సరుకు ఉపాదాన కారణము ఆ సాలెపురుగి, నిమిత్త కారణము ఆ సాలెపురుగి. అదే విధంగా అంటే ఇది అర్థం చేసుకోవటం, సృష్టి ఎట్లా తయారైందని అర్థం చేసుకోవటం కోసం ఈ సృష్టికి కూడా పరమాత్మే నిమిత్త కారణం, పరమాత్మే ఉపాదాన కారణం. అందుకనే రెండు ఉన్నాయి కనుక ఉభయ కారణం అన్నారు. అంతేకాదు, సాలెపురుగు యొక్క నోటి నుంచి ఈ దారాలు తయారై వాటితో గూడును తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ దారాలన్నింటినీ కూడా చక్కగా నోట్లోకి తీసుకుంటుంది. ఈ దారాలన్నీ కూడా తన లోపలికి అదృశ్యమైపోతాయి. అదే ప్రకారంగా ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో నుండి వచ్చి చివరికి సృష్టి అంతా కూడా మళ్ళీ ఆ పరమాత్మలోకే వెళ్ళిపోతుంది అని అంటానికి ఈ సాలెపురుగు యొక్క ఉదాహరణ చక్కగా సరిపోతుందని ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది.